ఆవులు తిరిగి వస్తున్నాయి. ఇతను వాటి కోసమే కదా, ఆవులు మంద కోసమే కదా కూర్చుని ఉన్నాడు. అంచేత ఈ ఆవులు మంద వస్తూ ఉంటే ఆ మధ్యలో ఎక్కడైనా కనిపిస్తుంది చాలా కోపంగా అడిగాడు అనమాట. ఏది ఆ ఆవులు మేడం, మీరు 10 రూపాయలు ఇస్తానన్నారు, ఇంకోటి 20 రూపాయలు ఇస్తానంటే ఇచ్చేసాను. భూమి మృతురా వచ్చినందుకు 20 రూపాయలకి అందించేవాడు నాకంటే డబ్బు ఉంటుంది. అప్పుడే మీరు 20 రూపాయలు ఇచ్చిస్తారంటే నేను మీకు ఇచ్చేసి ఉండేవాడిని కదా. బేరంలో 10 రూపాయలు మిగిల్చుకోవడం కోసం మీరు వజ్రాన్ని పోగొట్టుకున్నారు అంటాడు. సాధారణంగా చాలాసార్లు చాలా ప్రాముఖ్యత సంతరించేటటువంటి విషయాలు ఇలాగే పోగొట్టుకుంటూ ఉంటాం. అంచేత గాయత్రి మంత్రంలో మెరిసే వజ్రాలు పుస్తకంలోనే ఉంటే దాన్ని మీరు ఉపయోగించుకోలేదు. అవి మీ జేబులో కనుక పెట్టుకోగలిగితే, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకునేటటువంటి నేర్పు మీరు సంపాదించుకోగలిగితే ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు. మీరు దాన్ని అధ్యయనం చేసి దాన్ని కాస్త పాలిష్ చేసుకుని ఎలాగ దాన్ని జేబులో పెట్టుకోవాలి అనేటటువంటి ప్రశ్న మీకు కనుక ఉదయిస్తే చెప్పడానికి నేను రెడీగానే ఉంటాను. కానీ ఆ గాయత్రి మంత్రం వేసే వచ్చిన మాత్రం టెక్స్ట్ బుక్గా ఇక్కడ చెప్పండి. కానీ మీరు స్వాధ్యాయం చేసుకుని ఆ 14 రత్నాల పేర్లు మీకు రాశాను నేను. ఆ 14 రత్నాల పేర్లు ఆ గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 14 రత్నాలకి మధ్య ఉన్నటువంటి సమన్వయం కనుక మీరు అర్థం చేసుకోగలిగితే గురుదేవుడు ఎంత గొప్పగా ఆ పుస్తకాలు రాశారంటే ఉపయోగించుకునేవాడికి మాస్టర్ పీసెస్ అది. దీని తర్వాత ఈ పంచవాయువుల్లోనే త్రిశంకు స్వర్గం అనేటువంటి ఒక మాట మనకు వినిపిస్తూ ఉంటుంది. గాయత్రి మంత్ర సాధనలో ఆ త్రిశంకు స్వర్గం అంటే ఎవరినైనా కూడా స్వర్గంలోకి పంపించగలిగేటటువంటి సామర్థ్యం. విశ్వామిత్రుడు దాన్ని ప్రదర్శన చేశాడు. ఆ త్రిశంకు స్వర్గము అంటే ఏమిటో మీరు అర్థం చేసుకోండి. ఈ శ్వాసను గమనిస్తున్నప్పుడు అది ఎలా మీలో జరుగుతుందో కనుక తెలుసుకుంటే, అంటే ఇదంతా నేను చెప్తున్నది సంభవమా అనిపిస్తుంది మీకు. సంభవమే. కూడి రామూర్తి పేరు వింటారు మీరు, శాండో పేరు వింటారు. శాండో అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే చాలా బలవంతుడు అని మాటకు అర్థం. కానీ అసలు యాక్చువల్గా అది ఒక వ్యక్తి పేరు. ఆ వ్యక్తి ఎంత బలవంతుడైపోయాడంటే బలానికి వాడి పేరు ప్రత్యామ్నాయంగా మారిపోయింది. ఇప్పుడు హరిశ్చంద్రుడికి సత్యానికి దీనికి అర్థమైన వీళ్ళిద్దరూ కూడా మొదట్లో చాలా బలహీనులు, చాలా చాలా బలహీనులు. కానీ తర్వాత ఈ ఆసనాలు, ఈ సూర్య నమస్కారాలు, ఒకే సిట్టింగ్లో 200 సూర్య నమస్కారాలు వేసేవాళ్ళు కూడిన రామమూర్తి విజయనగర సామ్రాజ్యంలోనే ఉండేవాడు అనుకుంటాను, గుర్తులేదు నాకు కరెక్ట్గా విజయనగరంలో. అంచేత సాధన మనం కరెక్ట్గా చేస్తూ ఉంటే ఆ సాధన మెల్లిమెల్లిగా మనలో శక్తిని సంపాదిస్తుంది. ఆ సాధన ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ త్రిశంకు స్వర్గ సాధన. ఈరోజు మీరు ఈ క్షణంలో అవన్నీ పంపించలేకపోవచ్చు. కానీ మీరు ఇందుకు ఇదంతా మనకు అవసరమా అనొచ్చు. మీరు మన ఉద్దేశమే అది. మనం ఈ సాధన మొత్తము లక్ష్యహీనంగా చేయడం లేదు. మన లక్ష్యం ఏంటి, ఈ పృథ్వీని స్వర్గంగా మార్చేయగలగడం. దానికి ఆ విశ్వామిత్ర వశిష్ట సంతతిగా మనం రూపొందించబడుతున్నాం ఈ సాధనాచరణలో. ఈ త్రిశంకు స్వర్గం అనేది ఇప్పుడు ఒక సుడిగుండం లాంటిది ఏర్పడింది అనుకోండి, దాన్ని చక్రవాతాలు అంటారు. సాధారణంగా మీకు ఇక్కడ కనిపించదు కానీ ఢిల్లీలో అక్కడ నార్త్ ఇండియాలో లూ అనే పేరులో పిలుస్తాను దాన్ని చక్రవాతం. అక్కడ ఏమవుతుందంటే ఎండాకాలంలో విపరీతమైనటువంటి గాలులు వేసి ఇలా తిరుగుతుంది గాలి. అంటే చిన్నగా ఇక్కడ మొదలు కనిపిస్తుంది కంటికి ఇప్పుడు కన్నా ఈ కాస్త దుమ్ముంటే స్పష్టంగా ఏమంటుందని సుడిగాలి అంటాం కదా. అంటే ఆ సుడుం తిరుగుతుంది అది, అది ఇలా కిందని ఇలా వచ్చి ఇలా పైకి వెళ్ళేసరికి అలా ఇలాగే వెళ్తుంది. ఈ పైకి వెళ్ళేటటువంటి దాన్ని ప్రాణులేని ఈ కింద ఉన్నటువంటి పాయింట్ ఉండే దీన్ని ఉపప్రాణము అంటాను. సమాన వాయువుకి నాగము ఉపప్రాణం, నాభి దగ్గర ఉండేది. అంచేత అది యాక్చువల్గా మన శరీరంలో జరుగుతున్నాయి, అవి జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడు కూడా. అందుకే గురుదేవుడు ధ్యానం చేసుకున్నప్పుడు నాభి వద్ద, హృదయం వద్ద, వృత్తి వద్ద కాస్త మనస్సును మీరు ఉంచుకోండి అని చాలాసార్లు చెప్పారు ఆయన. కానీ మనస్సు అక్కడ లేదు, ఉండుంటే ఈ 3 శంకువులు కలిపి, శంకు అంటే ఇదే, శంకు అంటే ఇదే షేప్ ఉండే, ఈ శంఖుని శంఖు అంటాం, శంఖం కాదు శంఖం, కోన్ కోన్ అంటే ఇదే కదా. త్రిశంకు, మూడు కోన్లు ఏర్పడతాయి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. మీరు దాన్ని చూస్తూ ఉంటే చాలు, అందుకంటే మీరు చేయాల్సింది ఏం లేదు. అందుకే మొత్తం సైన్స్ పరిశీలన మీద ఆధారపడిందని చెప్తూ ఈ పరిశీలన, ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిశీలనలు అన్నమయ కోశము, ప్రాణమయ కోశానికి సంబంధించినవి చెప్తూ వీటన్నిటికీ కూడా చాలా అద్భుతంగా సహాయం చేసేటటువంటివి ఏవి ఉన్నాయి. ఒకటి సూర్యగ్రహణాలు, రెండు గాయత్రి మంత్రము. అంచేత గాయత్రి మంత్రోచ్చారణ చేస్తూ దీన్ని గమనించిన, లేకపోతే శ్వాసతో గాయత్రి మంత్రాన్ని కలిపినా, లేకపోతే సూర్యకిరణాలు ప్రకృతిలో ఎలా పనిచేస్తున్నాయో తెలిస్తే, సూర్యకిరణాలు ప్రకృతిలో ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవటానికి మీకు ఋషులు ఇచ్చినటువంటి చాలా అద్భుతమైనటువంటి సంకేతం ఏంటి అంటే మధు విద్య. మధు విద్యలో ఉన్నటువంటి తమాష ఏంటి, ఏ విధంగా అయితే అనేక రకాలైనటువంటి పుష్పాలు వచ్చి తేనెటీగలు రకరకాలైనటువంటి మధువులు తీసుకొచ్చి వస్తాయో, అలాగే అనేక రకాలైనటువంటి బీజాల నుంచి ఆ బీజాలలో ఉన్నటువంటి మధువుని వృక్ష రూపంలో, చెట్ల రూపంలో మనకి సూర్యుడు అందిస్తున్నాడు. దీన్ని గమనించండి, ఇంతవరకు అగ్రికల్చర్ చూస్తే ఏ యాంగిల్లో పురపెట్టలేదు. సూర్యుడు అవసరమే, కానీ బీజ రూపంలో ఉన్నటువంటి శక్తిని సూర్యుడు లేకపోతే వృక్ష రూపంలో పరిణితి చెందలేదు. అలాగే రేపు గురుదేవుడు యొక్క ఆత్మలో నాటు కోసుకో అనేది వస్తుందనుకుంట. ఈ నాటు కోసుకో అనేది సూర్య విజ్ఞానానికి సంబంధించినటువంటి మధు విద్యే. నాటబడ్డాక కోసుకునేటానికి మందు కొంతకాలం కావాలి మనకి. దేనికి కావాలి? అది ప్రోధి చెందటానికి. ఈ ప్రోధి చెందటానికి కావలసినటువంటి విద్య, దానికి కావలసినటువంటి మనోమయ కోశంకి ఉన్నటువంటి రహస్యాలు అది కూడా రేపటి నుంచి మనం చదువుకుంటాం. ఇది ఇన్నాడు మనం నేర్చుకున్నది అని చేత వారం రోజుల్లో మనం చాలా నేర్చుకున్నాం, చాలా తక్కువ నేర్చుకోలేదు. అసలు ఆల్మోస్ట్ సాధన రహస్యాలన్నీ ఫినిష్ అయిపోయినట్టే, కానీ సాధన రహస్యాలు అనంతరము మనం అలా చాలా చెప్పుకుంటూ ఉంటాం మనం. కానీ చెప్పుకున్నవంతా చెప్పుకున్న తర్వాత మాకు వరుసకి తాతగారు అనేటువంటి ఒక ఆయన తిరుపతిలో ఉన్నారు, శంకరం తాతగారు అని పిలుస్తూ ఆయన. ఇప్పుడు ఆయన లేరు అంచేత ఆయన గురించి అలా చెప్పుకోవడం తప్పులేదు. ఎందుకు చెప్పుకుంటున్నానంటే మనందరం చేసేటటువంటి బ్రహ్మాండమైనటువంటి తప్పది. చిన్మయ మిషన్ లెక్చర్స్ అవుతున్నాయి గీతా జ్ఞానయజ్ఞాలు తిరుపతిలో 1974. మేమందరం వెళ్ళాం, 13 అధ్యాయం చెప్తున్నాడు ఆయన. మీటింగ్కి వెళ్ళాం మేము, నేను మా నాన్నగారు మా అమ్మ మా కుటుంబం మొత్తం వెళ్ళాం అక్కడికి. సరే మా తాతగారు అక్కడే ఫిజిక్స్ లీడర్ అయినప్పుడు ఆయన కూడా వచ్చారు. వచ్చిన తర్వాత భోజనానికి ఆయన ఇంటికి వెళ్ళాను, దగ్గర అనమాట చిన్న మిషన్ లెక్చర్స్ ఎక్కడ పెట్టారో అక్కడికి ఆయన ఇంటి దగ్గర ఆయన ఇంటికి భోజనానికి వెళ్ళాను. భోజనానికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు చిన్మయానంద చెప్పిన విషయం గురించి ఏదో అడిగారు, నాకు అడిగిన మాట గుర్తులేదు. కానీ దానికి మా తాతగారు ఇచ్చిన రియాక్షన్ నాకు చాలా గుర్తుంది. మర్చిపో, ఇక్కడ విన్నావు కదయ్యా, మళ్ళీ ఇక్కడ కూడా ఎందుకు మర్చిపో అన్నాడు. అలాగే ఇక్కడ చెప్పినవన్నీ మర్చిపోవడానికి నేను చెప్పలేదు అన్ని ఇలా అంటూ ఇలా అనుకుంటున్నా కూడా ఈ ఇలా అనుకోవటమే అయస్కాంత సాధన. కంప్లీట్గా కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఎలాంటి బుద్ధిమతాము వరిష్టము, మామూలు హనుమంతుడు కాదు అతను, బుద్ధిమంతుల్లో వరిష్ఠుడైనటువంటి ఆ హనుమంతుడు కూడా మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఎందుకు ఎన్నో రాముడు అంటే ఇన్ని మనకు తెలిసిన రాముడు ఒకడే, కానీ ఆధ్యాత్మిక జగత్తులో మనం సాధనా జగత్తులో కనుక ప్రవేశించగలిగితే అనేక రాముళ్ళని చూడవచ్చు, అనేక సాధనా మార్గాలలో. కానీ ఆ రాముళ్ళని చూడటానికి సాధన చేయకండి, కుతూహలను శాంతపరచుకోవడానికి చేసే సాధనలు ఏవి కూడా చెప్పుకో. ఒకవేళ మీరు కుతూహలాన్ని శాంతం చేసుకోవటానికి వెళ్ళి ఓ ఎగ్జిబిషన్ చూసినట్టు అన్నీ చూసి వచ్చిన ఓహో ఆహా అంటే తప్ప ఏమీ అర్థం కాదు మనకి. అంచేత ఓహో ఆహా అంటానికి మనం ఇక్కడ కూర్చోలేదు, సాధనలు నేర్చుకోవడానికి కూర్చున్నాం. కనుక ఈ వాక్శక్తి యొక్క దుర్వినియోగాన్ని ముందు అరికెట్టగలిగితే తప్ప మంత్ర శక్తి పనికిరాదు. కనుక కనీసం ఈ సాధనా శిబిరంలో అయినా ఆశ్రమం లోపలికి వచ్చినప్పుడు మౌనంగా ఉండమనే దానికి అందుకు ముచ్చటి రేపటి నుంచి ఆ శక్తిని ఉపయోగిస్తాం. ఎంత మౌనంగా ఉంటే అంత ఎక్కువ శక్తి పనిచేస్తుంది. గురుదేవుల యొక్క గురుదేవులు సంవత్సరానికే ఒకసారి మాత్రమే మాట్లాడేవారట. మాట్లాడి అంతా బాగుంది అనేవారట, మాట ద్వారా కాదు చేతలతోనే. ఈయన దండం పెట్టుకుని అయిపోయింది, 10 సంవత్సరాలు దాకా గడిచిపోయాయి. ఈయన తలుపడం అంటే ఇప్పుడు మీరు ఇలా వెళ్ళేదా మాస్టారు అంటారు, నేను ఇలా అంటాను, మీరు మాట్లాడక్కర్లేదు, నేను మాట్లాడక్కర్లేదు, మీరు మీ పనికి వెళ్ళిపోవచ్చు. 10 సంవత్సరాలు ఎటువంటి సాధన, కబీరు సమర్థగురు రామదాసు రామకృష్ణ పరమహంస స్థాయిలో సాధన చేసినటువంటి వ్యక్తికి కూడా మాటల ద్వారా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి చాలా డీప్గా చెప్పాలి కదా, గూఢమైనటువంటి విషయాలు చెప్పాలి కదా, అక్కడ మాటలు ప్రయోగించబడలేదు. తర్వాత ఒకసారి ఆయన చెప్తారు, ఒక చిన్న ఉదాహరణ ఆయన ఏమిచ్చారంటే, వసంత పంచమి నాడు ఆయనకి ఆయన గురువు ఏ విధంగా సంపర్కం స్థాపించుకుని మాట్లాడతారు అన్నది ఎలా ఉంటుంది అంటే, లక్ష అన్నాడు ఈయనది పట్టుకునే లోపలే వెళ్ళిపోయింది. అప్పుడే అది పూర్ణిమ మెడిటేషన్స్లో మీరు ఇప్పటికీ గుర్తుంచుకోండి, ఇది మీకు ఖచ్చితంగా అనుభూతిలోకి వస్తుంది. నేను ఎందుకు అది చెప్తున్నాను అంటే, పూర్ణిమలు వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ మీరు సంపర్కం స్థాపించుకోదలుచుకుంటే, చెప్పాను కదా వామనావతార ప్రక్రియ జరుగుతుందని, చాలా పెద్ద వ్యక్తి అతని కంటే చాలా చిన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని అడుక్కోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు భగవంతుడి పరిస్థితి అలా ఉంది. బలిచక్రవర్తి దగ్గరికి స్వయంగా విష్ణువే వచ్చి అడుక్కోవటం అనేది వామనావతారం. అంటే అతను పుట్టిగా ఉన్నాడా లేదో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైంది ఏంటంటే, అంత గొప్ప వ్యక్తి, సర్వ ప్రపంచాన్ని పోషించి పాలించి రక్షించేటటువంటి వ్యక్తి చేయి కింద పెట్టాడు అంటే అంతకంటే వామనత్వం ఏముంటుంది? అంచేత ఆ వామనత్వ స్థితిలో ఉంది ఇప్పుడు ప్రపంచం అంతా కూడా, ప్రపంచం కాదు గురువులంతా కూడా. కానీ ఒక్కసారి కనుక మీరు గురువునికి మిమ్మల్ని మీరు ఇచ్చి వేసుకుంటే, ఆయనతో పాటు మనం వెళ్ళిపోతాం. ఆ వామనావతార రహస్యము, ఈ వామనావతార రహస్యము మళ్ళా శ్వాస మీద ఆధారపడింది. అంచేత ఈ శ్వాసని, ఈ వామనావతార రహస్యాన్ని రేపటి నుంచి మనం యజ్ఞ ప్రక్రియలో అర్థం చేసుకోండి. అంటే నేను ఇంతసేపు చెప్పింది ఆ యజ్ఞ ప్రక్రియలో మీ మనస్సు ఎలా ఉండాలను కొంచెం దాని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించండి అని చెప్పి, అది లెక్కల టీచర్కి ఇది అనుభవం చాలా బాగా ఉంటుంది. ఒక లెక్క బోర్డు మీద రాస్తాడు, పిల్లవాళ్ళు ఎవరూ చేయలేరు, చేస్తాడు, స్టెప్స్ వేస్తాడు, స్టెప్స్ వేసినా పిల్లవాళ్ళకి అర్థం కాదు. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు అతను, అదే స్టెప్స్ మళ్ళీ మళ్ళీ వేస్తాడు, అదే మాటలు మళ్ళీ మళ్ళీ చెప్తాడు. ఇంకో విధంగా చెప్పలేడు కదా, సైన్స్ అది, మ్యాథమెటిక్స్ అది. ఇంకో ఈక్వేషన్ ఏమేస్తాడు, ఇంకో విధంగా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు, నాలుగుసార్లు అది అలా ఆవర్తనం అయ్యేసరికి ఎప్పుడో ఒకసారి అతనికి ఇటక్కమని అర్థమవుతుంది, ఈయన చెప్తున్నాడు అర్థమైంది మాస్టర్ అంటాడు. భగవద్గీతలో కూడా అందుకే చాలాసార్లు మా ఫ్రెండ్స్ క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, ఏముందే అడిగిన ప్రశ్నే అడుగుతూ ఉంటాడు, చెప్పిన జవాబే చెప్తూ ఉంటాడు. అడిగిన ప్రశ్న అడగటం లేదు, చెప్పిన జవాబు చెప్పబడటం లేదు. అదే విధంగా ఇదంతా మీరు నిన్న మొన్న కూడా చెప్తూనే వచ్చారు కదా మాస్టారు, మళ్ళీ అదే ఎందుకు చెప్తున్నారు? ఒకటి, నేను అదే చెప్పటం లేదు, స్ట్రెస్ మారింది, డైరెక్షన్ మారింది, మీ మీద బాధ్యతలు ఎక్కువ అవుతున్నాయి. మామూలు అగ్ని బదులు యజ్ఞాగ్నిని రేపు మనం ఉపయోగించుకోవాలి. మామూలు అగ్ని మామూలుగా ఇలాగ అగ్గిపుల్ల గీసి వెలిగిస్తే ప్రతి చోట వస్తుంది, దాంతో సిగరెట్ కూడా వెలిగించుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు దాంతో, ఇంట్లో వంట చేసుకుంటాం, ఏదో చేసుకుంటాం. అంటే అగ్గిపుల్లలు గీసి వచ్చేటటువంటి అగ్ని ఫైర్ బై ఫ్రిక్షన్, ఘర్షణ ద్వారా ఉత్పన్నమైనటువంటి అగ్ని ఉపయోగించుకుంటున్నాడు. ఈ అగ్నిని పవమాన అగ్నిగా మార్చాలి మీరు. అందుకే హనుమంతుడికి పవమాన అగ్ని అని పేరు, పవమాన సుతుడు అని పేరు. ఈ పవమాన అగ్నికి వేదాలలో ఇంకొక పేరు ఉంది, సోలార్ ఫైర్ అంటుందండి. సోలార్ ఫైర్ అనేది సూర్యకిరణ విజ్ఞానం. అంచేత రేపటి నుంచి మనం అగ్నిహోత్రం దగ్గర కూర్చుంటున్నప్పుడు పావక అగ్ని వచ్చిన తర్వాత ఆ పావక అగ్నిని అవమాన అగ్నిగా మార్చాలి. ఏ విధంగా మనం అది మార్చగలం అనే దానికి అనేక ఎగ్జాంపుల్స్ మనం ఇచ్చుకోవచ్చు. మట్టి వచ్చింది, మట్టి అంతా కూడా ఆ మట్టిని మనం ఏ ఆకృతిలో మౌల్డ్ చేసుకుంటే, అంటే ఏ ఆకృతిలో దాన్ని మలుచుకుంటే ఆ విధమైనటువంటి స్వరూపం వస్తుంది కదా. అంచేత అగ్ని, పావక అగ్ని ఎవరింట్లో వెలిగినా, ప్రపంచంలో ఎక్కడ వెలిగినా ఒకలాంటి అగ్ని అది. కానీ ఆ ఒకలాంటి అగ్నిని మనము యజ్ఞాగ్నిగా కనుక మలుచుకోగలిగినప్పుడు, యజ్ఞాగ్ని అంటే ఏంటి మళ్ళీ చెప్తున్నాను చూడండి, సోలార్ ఫైర్ అన్నాడు జ్వాలాకుల మహర్షి. మనము పవమాన అగ్ని అన్నాము. పవమాన అంటే ఏంటి, పవము మానము అంటే కొలత, మన ప్రాణాయామము, అలా రకరకాలుగా మీరు దాన్ని ఎనలైజ్ చేసుకోవచ్చు. కానీ ఈ పవమాన అగ్నికి సూర్యుడికి ఉన్నటువంటి సంబంధం ఉంది. మనం కనుక అర్థం చేసుకుంటే మనము రేపు చేయబోయేటటువంటి యజ్ఞ విధానంలో మార్పులు చేసుకోగలం. అంచేత రేపు చేయబోయేటటువంటి యజ్ఞ విధానంలో 5 కుండాలు మనం బాహ్య జగత్తులో పెట్టినా పెట్టకపోయినా మనం 5 గ్రూపులుగా విడిపోవాలి. విడిపోయిన తర్వాత ఎలాగో దాన్ని చేస్తాము అనే దాన్ని ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మామూలుగా నిప్పుని అగ్నిగా మార్చి, నిప్పుని అగ్నిగా మార్చడం అంటే అగ్ని అంటే చెప్పాం కదా, అగ్నే నయ సుపధారాయే, మంచి మార్గంలో మనల్ని పైకి తీసుకెళ్లేటటువంటి సంకల్ప శక్తిని అగ్ని అంటున్నాం మనం. ఆ అగ్నిని అక్కడ కనుక మనం ప్రజ్వలింప చేయగలిగితే, ఆ అగ్ని శుచిగా మారగలిగితే, ఇంద్రుడి యొక్క భార్య శుచి శచీదేవి. అంచేతేంటి ఆ పవమాన అగ్ని శుచిగా అగ్నిగా మారగలిగితే, యశుచి ప్రేతో భూత్వ యుగాయాధ్యాత్యమన్మోహన్ శ్రీ సూక్తంలో ఆ అగ్నిని ఉపయోగించమని చెప్తారు. మామూలుగా ఈ పావక అగ్నిని వెలిగించేసి దాంట్లోనే మళ్ళా ఇంత నెయ్యి పోసేసి శ్రీ సూక్తం ద్వారా యజ్ఞం చేసేసాము అనుకుంటే, ఆ ఋషులు చెప్పినటువంటి ఫలితాలు మనకు చాలా అనిపిస్తుంది. ఇంతే కదా చేయాల్సిందని, కరెక్ట్గానే ఫలితాలు వస్తాయి. ఇక్కడ కూడా ఆ స్విచ్ నొక్కగానే గాలి వస్తుంది. ఏం చేసాం, కర్మకాండ ఏం చేయలేదు. కానీ కర్మకాండ వెనక కదా రెండున్నాయి, సర్కిట్ డయాగ్రామ్ ఉంది. ఈ సర్కిట్ దేనితో లింక్ చేయబడి ఉంది, సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ అంటే పవర్ హౌస్తో లింకప్ చేయబడి ఉంది. ఆ పవర్ హౌస్ అక్కడ ఫెయిల్ అవుతే ఇది ఎన్ని లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి ఫ్యాన్ అయినా కూడా గాలి రాదు కదా. అంచేత ఒకటి, మన ఈ శరీరాన్ని కరెక్ట్గా మలుచుకోవాలి. కరెక్ట్గా మలుచుకున్నటువంటి ఈ శరీరం మళ్ళా సూర్యుడితో సంబంధం స్థాపించుకుని ఉండాలి. అంచేత కరెక్ట్గా మలుచుకోవటం ఎలాగా, సూర్యుడితో స్థాపించుకోవటం సంబంధం ఎలాగా, సూర్యుడితో సంబంధం స్థాపించుకుని కరెక్ట్గా మలుచుకున్నా కూడా దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోకపోతే మళ్ళీ ప్రమాదాలు వస్తాయి. ఆ ఫ్యాన్ చాలా బాగుందని చెప్పి నేను ఇంకా దగ్గరగా అడిపోయాను గాలి వస్తుంది బాగుందని. చివరికి నా చెయ్యి ఉండకపోవచ్చు, కాలు ఉండకపోవచ్చు, ముక్కు ఉండకపోవచ్చు, ఏదైనా జరిగిపోవచ్చు. శుచి అంచేత దాన్ని మళ్ళా సవ్యంగా ఉపయోగించుకోవటం అనేటటువంటి విద్యనే త్రిపద విద్య అంటాం. 3 పాదాలను అంటే పరికరాన్ని తయారు చేసుకోవటము, పరికరాన్ని అనంతమైనటువంటి శక్తి ఉద్గమ స్థానంతో సంపర్కం ఏర్పరచడము, సంపర్కం ఏర్పరచుకున్న తర్వాత దాన్ని సవ్యంగా ఉపయోగించుకోగలగడము. పిల్లల చేతికి అగ్గి పెట్టిస్తే ఎందుకు పరిగెడతాం మనం? అదేవిధంగా పూర్వకాలంలో గాయత్రి మంత్రాన్ని ఏమంటారు దాన్ని, అధికారిత్వం లేనటువంటి వ్యక్తుల చేతికి వెళ్తే భయపడిపోయేవాళ్ళు. ఎందుకు భయపడుతున్నారంటే ఎందుకే భయపడేవారు. కానీ ఇప్పుడు తమాషా ఏంటి అంటే, అధికారిత్వం వచ్చింది కానీ నేను ఉపయోగించుకొని ఉంటున్నాడు. అందుకే మూర్చపోయినటువంటి హనుమంతులు, మూర్చపోయినటువంటి అర్జునులుగా గురుదేవుడు మనల్ని సంబోధిస్తూ ఉంటారు. 5000 సంవత్సరాల నుంచి ఏ ఉపకరణాలని గురువులందరూ మలుచుకుంటూ వస్తున్నారో వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి నిద్రలో తిరుగుతున్నారు. చిన్నపిల్లలందరూ చేరుతున్నారు. తమాషాది ఆధ్యాత్మిక సంస్థల యొక్క దౌర్భాగ్యం అంటే ఆధ్యాత్మిక సంస్థల యొక్క ఏమైనా అనేది అసలైన వ్యక్తులు ఎవరైతే దాన్ని అర్థం చేసుకోగలరో వాళ్ళ ఆధ్యాత్మిక సంస్థల్లో లేరు వాళ్ళు. ఎందుకు లేరు అంటే ఇదే, ఇప్పుడు చిన్నపిల్లలందరూ కలిసి అక్కడ ఏదైనా ఒక యజ్ఞం చేసుకుంటున్నారు అనుకోండి, ఆటలో మనం వెళ్ళి సీరియస్గా కూర్చోం అక్కడ, సీరియస్గా కూర్చున్నాం అంటే రెండే లక్షణాలు ఉన్నాయి. ఒకటి, మనము చిన్నపిల్లలమే. లేకపోతే ఆ చిన్నపిల్లల్ని కంట్రోల్ చేయడానికి ఒక ఉపకరణంగా దాన్ని ఉపయోగించుకుంటున్నాం, ఆ యజ్ఞ విధానాన్ని కానీ, ఆ ఆధ్యాత్మిక సంస్థను కానీ, దీన్ని కానీ. కాస్త జాగ్రత్తగా ఈ విద్యాన్ని, ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఇందువల్ల ప్రతి ఆధ్యాత్మిక సంస్థలోనూ పావక అగ్ని ఉంది తప్ప, పవమాన అగ్నిని చూడగలిగేటటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడుటలేదు. ఎలాగో ఇష్టపడరు, నేచురల్గా ఇష్టపడరు. పిల్లలు వెళ్ళే చోటికి పెద్దలు ఎందుకు వెళ్తారు? అది కాస్త జాగ్రత్త గుర్తుంది. కనీసం మనం వెలుపుగా ఉన్నాము, మనం పెద్దరికం వహించగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నది అని ఎలాగో ఇక్కడికి వచ్చి ప్రూవ్ చేసుకున్నాం. మళ్ళా ఇంటికి వెళ్ళి నిద్రపోవటము, లేకపోతే ఇక్కడ మళ్ళా ఇంకో ఇంపార్టెంట్ వర్క్ వచ్చిందని పారిపోవటం చేయకుండా అలా అని చెప్పి కామన్ సెన్స్ వదలకండి. ఉద్యోగ ధర్మాలు కానీ అవి కానీ ఉంటే దానికి తగినట్టు వెళ్ళండి చెప్పి చెప్పేశారు కదా మాస్టర్ అని చెప్పి మళ్ళా కొన్ని అడ్డదిడ్డమైనటువంటి నిర్ణయాలు చేసేసుకోకండి. అది పావక పవమాన అగ్ని తేడా చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. ఈ అగ్నినే రేపు మూడో వారంలో మళ్ళా శుచిగా మార్చాలి మనం. ఇంద్రుడి యొక్క భార్య శచీదేవి, ఆ శుచి అనే దాన్ని మనం ఎలా మార్చుకుంటామంటే మళ్ళా ఈ పరయోగం ద్వారానే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది మనకి. ఈ విధమైనటువంటి సాధన ఉపక్రమంలో స్టార్టింగ్ అద్భుతంగా జరిగింది. అందులో ఏ విధమైనటువంటి డౌట్ లేదు. మొదటి వారంలో మనం చాలా నేర్చుకున్నాం. ఏ సాధన క్యాంపులో నేర్చుకునే విషయాలు ఈ వారం రోజుల్లో ఖచ్చితంగా నేర్చుకున్నాం. ఇదివరకు సాధనా శిబిరాల్లో వచ్చిన వాళ్ళందరికీ తెలుసు ఈ తేడా. చాలా చాలా నేర్చుకున్నాం మనం. నేర్చుకున్నది ఆచరణలో పెడుతూ, ఆచరణలో పెడుతూ మళ్ళీ ఇంకాస్త ముందుకు నేర్చుకోవడానికి ఇంకా మౌనం పాటించకపోతే కుదరదు. ఆశ్రమం లోపలికి వచ్చినప్పుడు మౌనం అంటే మనస్సు కూడా మౌనం చేయడానికి ట్రై చేయండి. మనస్సును కూడా ఎక్కడెక్కడికో వెళ్ళటానికి చెప్పుకోను ఒకటి. రెండు, అక్కడ మనం వెళ్ళినప్పుడు గురువుగారు గాంధీ గారి ఆశ్రమంలో ఏమి నేర్చుకున్నారో చాలా స్పష్టంగా రాశారు. ఒక నిజమైన యోగిగా మారడానికి మీరు ఆ పనులు చేయాలని, ఆ పనులు చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఏదేదో చేసేస్తున్నాం అనుకోకండి. ఆ పనులు చేసి ఆయన అంతటి వాళ్ళు అయ్యాడు, ఆయనే రాసుకున్నాడు కదా. యోగిని అవటానికి వెళ్ళాను నేను, కానీ చమత్కారాలు చూపించే యోగిని అవ్వాలనుకునేటటువంటి భ్రాంతితో వెళ్ళాను నేను. నిజమైన యోగిగా ఆ గాంధీ గారి ఆశ్రమం నుంచి బయటకు వచ్చాను అని చెప్పుకున్నాడు కదా. ఆ పనులు చేయండి. ఆ పనులు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇతరులకి చెప్పండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా ఒకే కుటుంబ సభ్యులము, పెద్ద చిన్న వయసు తారతమ్యాలు మీరు పట్టించుకోకండి. కావాల్సింది పాఠం రావటం, మనకి కావాల్సింది సబ్జెక్ట్ రావటం. అంచేత ఒకవేళ మనలో మనం ఎవరైనా కాస్త కటువుగా మాట్లాడినట్టు అనిపించినా దాన్ని సర్దుకుపోవటం కూడా సాధనే. కోపం రాకుండా ఉండటం కూడా సాధన. ఇందాక తాతగారి లాగా కాశీలో వదిలిపెట్టినటువంటి కోపాన్ని మీ మీ ఊళ్ళల్లో వదిలేసుకున్నటువంటి అహంకారాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకుని వచ్చేయగలండి. మీరు శ్రేష్ట ప్రయోజనముల కొరకు సమర్పిత పురుషార్థము, ఉత్కృష్ట ఆలోచన శక్తుల సంయోగమే ఒక ఆదర్శ సమాజాన్ని, ఒక నూతన రాష్ట్రాన్ని నిర్మించగలదు. అంచేత ఈ యజ్ఞము శ్రేష్ట ప్రయోజనం. ఏ యజ్ఞం గురించి ఇప్పుడు నేను చెప్తున్న అశ్వమేధ యజ్ఞం గురించి అవ్వడమే, వాజపేయి యజ్ఞము మనం రోజు చేసేటువంటి యజ్ఞాన్ని మనం కాస్త ట్రాన్స్ఫార్మ్ చేయగలిగితే, కొంచెం మార్చగలిగితే. అందుకే పొద్దున్న ఉదాహరణ ఇచ్చాను నేను, అద్భుతమైనటువంటి మేధస్సు కలిగినటువంటి తండ్రిని రాస్తున్న రాత, రాత కూడా ఇంకా కరెక్ట్గా చేతగానటువంటి అతని పుత్రుడు రాస్తున్నాడు అనుకోండి, పక్క పక్కనే కూర్చుని మనం దూరం నుంచి చూస్తే రెండు ఒకలాగే ఉంటాయి. కానీ తేడా ఎక్కడుంది? మేధలో ఉంది. ఆ తేడా తీసుకురండి ఇక్కడ. ఏంటి? శ్రేష్ఠ ప్రయోజనముల కొరకు సమర్పిత పురుషార్థము, ఫస్ట్ పాయింట్. ఉత్కృష్ట ఆలోచన శక్తి, ఇవి రెండు కావాలి మనకి యజ్ఞం చేసుకున్నప్పుడు. ఈ రెండు ఉంటే ఆ యజ్ఞం కరెక్ట్గానే అయిపోతుంది. సమర్పిత పురుషార్థము, ఉత్కృష్ట ఆలోచన శక్తుల సంయోగమే ఒక ఆదర్శ సమాజాన్ని, నూతన రాష్ట్రాన్ని నిర్మించగలదు. అందువల్ల రాష్ట్ర నిర్మాణాన్ని అశ్వమేధము అన్నారు. శతపథ బ్రాహ్మణంలో అనేక సార్లు అశ్వమేధేన యజే అనే వాక్యము పునరావృతం అవుతూ ఉంటుంది. దీని అర్థము అశ్వమేధము ద్వారా పూజించండి అంటే శౌర్యము, మేధాశక్తి సంయోగముతో పూజ చేయండి అని. అంటే కర్మకాండల వెనకాతలు మళ్ళా పారిపోకండి. సత్యనారాయణ వ్రతం చేస్తున్నాను అని మా ఫ్రెండ్ ఒకతను పిచ్చాడు వెళ్ళాను. అతను బయట కూర్చుని ఉన్నాడు, పట్టు పంచారు పెట్టుకున్నాడు. ఇందులో మనిషి కూడా చాలా బాగుంటాడు, గుట్టు అది పెట్టాడు, న్యూస్ పేపర్ చదువుతున్నాడు. బయట మా కాలేజీ లెక్చరర్స్ మిగతా వాళ్ళందరూ వచ్చాము. ఎప్పుడు కూడా కిందన ఉన్న వాళ్ళకి పై అధికారి అంటే కోపం, కనుక మా పై అధికారి మీద మాకు ఛాన్స్ దొరికింది మాట్లాడటానికి. కాలేజీలో మేము మాట్లాడుకోలేం కనుక మా పై అధికారి మీద మాకున్నటువంటి ఆనందాన్ని కూడా, ఆనందం అనే పదాన్ని దాని అర్థంలో అర్థం చేసుకోండి, ఆనందాన్ని కూడా మేము అభివ్యక్తీకరిస్తున్నాం అన్నమాట. ఈ లోపల ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళ చీరల గురించో దేని గురించో వాళ్ళు మాట్లాడుతున్నారు. నాకు దాని గురించి అర్థం కాలేదు, కొత్త కొత్త మాటలు వాడే ఉన్నాడు. ఇంట్లో వాడే నేను అడుగుదాం అనుకున్నాను, నేను మర్చిపోయాను నేను. సరే అది అది వేరే విషయం. అది వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేస్తున్నారనమాట, ఆ చీరలు ఆ నగలు వాటి గురించి. కొద్దిగా కాసేపు కూర్చున్నాను నేను అక్కడ. కూర్చుంటే అప్పుడే చెప్పాను నేను స్పెయిన్ యువరాణి, స్పెయిన్ రాణి గురించి చదివానని. ఆ సందర్భంలోనే చదివాను. వాళ్ళందరూ అచ్చుతుంటే ఆ పుస్తకం అక్కడ పడింది, ఆ పుస్తకం తీసి చూశాను. మరి 10 నిమిషాలు అయ్యాక ఏమయ్యా మరి నువ్వు సత్యాన్ని వ్రతం చేసుకుంటానంటున్నావు, చేసుకుంటున్నాను అన్నావు, కూర్చోంటే సరిపోతుంది కదా అని. ఎక్కడ మన లోపల బ్రాహ్మణుడు చేస్తున్నాడు కదా, నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సత్యాన్ని వ్రతం మనం చేసుకుంటామని పిలుస్తూ ఎవడో లోపల చేస్తూ ఉంటే అది మనం చేసుకుంటున్న సత్యాన్ని వ్రతం ఎలా అవుతుంది, ఇప్పటికీ నాకు అర్థం కాలే. అరే భోజనానికి పిలిచి లోపల భోజనాలు సరిపోతున్నాయి కదా అన్నారు అనుకోండి, అలాగే ఉంటుంది. కానీ ఎంత సిల్లియో చూడండి అది. కానీ ఈనాడు సత్యనారాయణ వ్రతాలన్నీ ఇలాగే ఉన్నాయి, ఈనాడు యజ్ఞాలన్నీ ఇలాగే ఉన్నాయి, ఈనాడు పూజలన్నీ ఇలాగే ఉన్నాయి. అది కనుక మనం నివారణ చేస్తే, అందుకే ఉత్కృష్ట ఆలోచన శక్తుల సంయోగం. ఉత్కృష్టమైనటువంటి ఈ ఆలోచన రావాలి. అసలు వ్రతం తీసుకునేది మనం, దీక్ష తీసుకునేది మనం, ముక్కు పట్టుకోమంటాడు వాడు. చాలా చోట్ల వాడు ముక్కు పట్టుకోలేదు ఎందుకో. చాలా మంది ముక్కు పట్టుకో అనగానే నిజమైనటువంటి సాధకుడు ఎవడైనా ఉంటే ఏం చేయాలి, ఆ ముక్కు పట్టుకోమంటే ముక్కు పట్టుకోమన్నాం అని ఆ పూజారి ముక్కు పట్టేసుకోవాల్సి కాదు. మన ముక్కే పట్టుకుంటాం, ఆ మాత్రం ఉత్కృష్టమైనటువంటి ఆలోచన ఉంది వాడు ముక్కు పట్టుకోమను. కానీ ప్రాణాయామం గురించి అసలు ఏం ఆలోచించాం, ముక్కు పట్టుకోమన్నాడు ఎందుకు పట్టుకోమన్నాడు, ఎందుకు ఇదంతా ఇంత తీక్షణంగా చెప్తున్నాను అంటే, ఇప్పటికైనా మనం నిద్ర లేకపోతే భారత జాతికే కాదు మానవ జాతికే మనుగడ లేదు. లేదు అసలు మనుగడ అనుకుంటున్నాం, మనం చాలా హాయిగా నిద్రపోతున్నాం అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. ప్రపంచం ఎంత నీచాతి నీచమైనటువంటి స్థాయికి దిగజారిపోయింది అంటే, కానీ భారత జాతి ఎక్కువగా దిగజారింది అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఎక్కువ సామర్థ్యము ధనము ఉన్నటువంటి కుటుంబాలలోనే సక్రియత లోపిస్తుంది. డబ్బు అది ఉంది కదా, దాదిలో ఉంది కదా, అంచేత కష్టపడటానికి అవసరం ఉంది. అలా 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 దిగజారిపోతూ వచ్చాము. అంచేత కనీసం మనమైనా మనం చేసేటటువంటి యజ్ఞాలలో, మనం చేసేటటువంటి కర్మకాండల్లో ఈ రెండు సంయోగము లేకుండా కేవలము కర్మకాండ పరంగానే ఆలోచించే వ్యక్తులుగా మనం మారవచ్చు. చేస్తున్నప్పుడు దాన్ని ప్రోత్సహించండి. చిన్నపిల్లలు ఏదైనా పనిచేస్తూ ఉంటే మనం ప్రోత్సహిస్తామండి. అంచేత ఇదంతా కూడా బయట వాళ్ళందరి నెత్తి మీద చూసేసి వాళ్ళ జీవిత విధానాలు మార్చమని నేను చెప్పటం లేదు, ఏ గురువు చెప్పడు కూడా. అది కాదు మనం చేయాల్సింది, మనం మారుదాం. మనము ఇక్కడ వచ్చిన వాళ్ళ మనము సమగ్రంగా మారిపోగలిగితే ఆ వేడి ఇతరుని ఖచ్చితంగా మారుస్తుంది. మనం మారకుండా ఇతరుల్ని మారాలి అని చెప్తే మన మీద గౌరవం కొద్ది వాళ్ళు ఏం చెప్పకపోవచ్చు, కానీ ఇంటికి వెళ్ళాక మాత్రం ఖచ్చితంగా అంటాడు. ఇలా చెప్తున్నాడు వాడు మాత్రం ఏం చేస్తున్నాడు. అదే ఇందాక చెప్పాను కదా ఆధ్యాత్మిక సముదాయంలో ఉన్నటువంటి పరస్పర నిందారోపణ న్యూస్ పేపర్లలో కూడా ఉండదు. దానికి కారణం అదే, ఇంతంటే లక్ష్యం లేదు. లక్ష్యం ఉంటే ఆ లక్ష్య శుద్ధి కోసం ఎంతో ప్రయత్నాలు చేయాలి. ఒక ఉత్కృష్టమైనటువంటి ఆలోచన నిరంతరము మన మనసులో ఉంచుకోవాలి. ఎంత ఉత్కృష్టమైనటువంటి, ఎంత బాధాకరమైనటువంటి ఒక ఆలోచన మన మనసులో రావాలి, దృష్టి నిరంతరము శ్వాస మీద ఉండాలి. ఇది చాలా భయంకరమైనటువంటి, అర్థము చేసుకోలేనటువంటి, చేయలేనటువంటి ఆలోచన. ఏముంది ఇందులో కష్టం? కానీ ఎక్కడ గందరగోళం అవుతుంది, ఈ చిన్న పని వెనకాతల ఎంత అద్భుతమైనటువంటి రహస్యాన్ని మనం ఛేదించవచ్చో తెలుసుకోలేకపోతున్నాం. చేయండి, చేసి చూడండి. అందుకే సైలెన్స్, సైలెన్స్. మీరు ఇక్కడికి వచ్చేసేయండి, వచ్చేసి శాంతంగా కూర్చోండి. మీరు చేస్తూ చూడండి, ఎందుకు ఎక్కడెక్కడ ఇలాంటి సమూహాలు పనిచేస్తూ ఉంటాయో. వ్యక్తి కాదు గుర్తుంచుకోండి, నేను వ్యక్తిగతంగా సాధన చేస్తాను అనుకునేటటువంటి భ్రమలో మీరు ఉంటే దయచేసి ఆ భ్రమను ఇంకనైనా వదిలేయండి. వ్యక్తిగత సాధనకి ప్రస్తుతం ఆలోచించే సమయము గురువుకి లేదు. సమూహాల గురించి ఆలోచించే ఓపిక అవుతే వాళ్ళకి ఉంది, కానీ ఒక వ్యక్తి ఏదో నేను అయిపోతాను అంటే ఒక గురువు అంత ఎత్తు ఎదగాలి అంటే ఆయన ఎప్పటి నుంచి ప్రయత్నిస్తున్నారు? 1866 ఎప్పటి నుంచో ఆయన మొదలెట్టాడు. ఆయన అంతకుముందు కూడా ఏదో ఉండుంటుంది బ్యాక్గ్రౌండ్ కబీర్గా మారడానికి. అంటే ఎంత ఎన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది అక్కడ? సుమారు 800 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పుడు నేను కూర్చుని 800 సంవత్సరాలు సాధన చేసి గురువు గారంతటి వాడిని అయిపోతానంటే ఈ 5 ఏళ్ళు గడిచిపోతాయి. తర్వాత ఆవిడకి అవసరం లేదు. ఎప్పుడు గురువు గారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటారు, స్వాతంత్ర సంగ్రామంలో జైలుకి వెళ్ళిన వాళ్ళకి మినిస్టర్షిప్ వస్తుంది కనుక నేను జైలుకి వెళ్ళిపోతాను అనేటప్పుడు వాడు బయలుదేరి వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు జైలుకి ఎవడు వెళ్తాడు? స్వాతంత్ర సంగ్రామ సేనానులు వెళ్ళరు, ఇతర రకమైనటువంటి వాళ్ళు వెళ్తారు కదా. అంచేత వ్యక్తిగతమైనటువంటి సాధనకి ప్రాముఖ్యత ఇవ్వకండి, కానీ సామూహిక సాధనలో ఈ శ్రేష్టత పెంచుకోవడానికి ప్రయత్నించండి. శ్రేష్ట ప్రయోజనముల కొరకు సమర్పిత పురుషార్థము, ఉత్కృష్ట ఆలోచన శక్తుల సంయోగమే ఒక ఆదర్శ సమాజాన్ని, నూతన రాష్ట్రాన్ని నిర్మించగలదు. అశ్వమేధము ద్వారా పూజించండి అంటే శౌర్యము, మేధాశక్తి సంయోగముతో పూజ చేయండి. పురుష సూక్తంలో యజ్ఞేన యజ్ఞం ఐజంత దేవ అనగా దేవతలు యజ్ఞం ద్వారా యజ్ఞమును పూజించారు. దేవతలు యజ్ఞము ద్వారా యజ్ఞమును పూజించారు. 33 రకాలైనటువంటి దేవతలు మన శరీరంలోనే నివసిస్తూ ఉంటారు. ఆ 33 రకాలైనటువంటి దేవతల్ని కూడా మనము వశపరచుకోగలిగితే, వశపరచుకోవడం కలగడం అంటే ఏంటి? దేవతలంటే శక్తి అని చెప్పాను, అది గుర్తుంచుకోండి. మళ్ళా దేవతలంటే ఎక్కడో ఉన్నారు. ఆ దేవతలు మన ప్రార్థనని విని, మనం అడుక్కోవటాన్ని విని, దాని ప్రార్థన అన్నీ ఇచ్చేటట్టు అర్హత లేకుండా ఏదైనా కావాలి అనుకోవటము సింపుల్ బెగింగ్. అందుకంటే దానికి అందమైన మాట వాడకూడదు. మనం అందమైన మాట వాడి ఇప్పుడు చందా అని వస్తూ ఉంటారు. ఇది కూడా ఆధునీకరణకు చెందినటువంటి అడుక్కోవడం. యజ్ఞము వీడు చేస్తాడు, యజ్ఞము చేసే విధానం అంతా వీడి చేతిలోనే ఉండాలి, కానీ డబ్బు వీధిలో వాడాలి. పని నీది, ఉద్దేశం నీది. ఈ పేటలో వాళ్ళందరూ మీరు చందాలు ఇవ్వండి, నా కూతురికి నేను పెళ్లి చేసుకున్నాను అంటే ఎలా ఉంటుంది? కొంచెం అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఆలోచన విధానాన్ని సవరణ చేసుకోవడమే చాలా ముఖ్యం. అశ్వమేధము నేను ఎప్పుడో ఎవరో అడుగుతూ ఉంటే చెప్పాను, నేను సాధారణంగా ఈనాడు వ్యక్తిగత సాధన చేయదలుచుకున్నవాడు ఎలాంటి వాడు అంటే, నిప్పు అంటుకున్న తర్వాత ఇంటికి అప్పుడు బావి తవ్వడం మొదలెడుతున్నాను నేను. మీరు ఆగండి కాస్త, బావి తవ్వేశాక నీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళను ఉపయోగించి నేను నిప్పు ఆరుతాను అంటే ఎలా ఉంటుందో. వ్యక్తిగతమైనటువంటి సాధన ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి వైషమ్యాలను నేను దూరం చేస్తాను అనుకుంటే అంత పిచ్చి పని అవుతుంది. అంత టైం లేదు వ్యక్తిగత సాధనకు. అంచేత వ్యక్తిగత సాధనకు అంత టైం లేదు. 1000 వోల్ట్స్ శక్తి కావాలి, మనకి పరాక్రమం కావాలి. మనం అందరం 1 వోల్ట్ బ్యాటరీలమే. 1000 వోల్ట్ బ్యాటరీలు కావాలంటే ఏం చేయాలి? మనం 1000 వోల్ట్ సామర్థ్యమైనా తెచ్చుకోవాలి మనం. అది ఒకరోజులో ఒక జన్మలో రాదు. లేకపోతే 1000 మంది కూడా పరస్పర సహకారము అనేటువంటి బంధనంలో బంధించబడితే, సీరియస్ కనెక్షన్ వచ్చేస్తే 1000 వోల్ట్ శక్తి వచ్చేస్తుంది. దానికోసం మనం ఏమి విపరీతమైన ప్రయత్నం చేయకలేదు. ఆ కనెక్షన్ ఏర్పడాలి. కనెక్షన్ ఏర్పడాలి అంటే సిరీస్లో ఉండాలి, అది ప్యారలల్గా ఉండకూడదు. కెమిస్ట్రీలో ఫిజిక్స్లో మనం ఎప్పుడూ చెప్పేది అది, సిరీస్ కనెక్షను ప్యారలల్ కనెక్షన్ అని. సిరీస్ కనెక్షన్ అంటే ఏంటి? ఒకడ పని ఒకడి పని చేయకుండా, అన్ని పనులు నేనే చేస్తాను అనకుండా, కరెక్ట్గా పనిని విభజింపజేసుకుని ఆ పనిని చేయటము. ఆ పనిని చేయటం నేర్చుకోవటం కూడా మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు. ఆశ్రమంలో మనం ఉన్నటువంటి గదులు, మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు, మన దగ్గర ఉన్నటువంటి ఆహార సామాగ్రి, అది వేస్ట్ కాకుండా, ఏది మీ ఇష్టం, అది గాంధీ గారు ఆశ్రమంలో గురుదేవులు ఏవి నేర్చుకున్నారో అది పై వారంలో ఖచ్చితంగా నేర్చుకోండి మీరందరూ. ఇచ్చేత ద్వాదశ ఆదిత్యులు అంటే జ్యోతిష్ శాస్త్రం పూర్తిగా అర్థం అవ్వాలి. జ్యోతిష్ శాస్త్రం పూర్తిగా అర్థం అవ్వడం తర్వాత ఏకాదశ విద్యులు, ఏకాదశి రుద్రులు అర్థం అవటం అంటే తపస్సు, రోదయతి రుద్ర, ఏడిపించేవాడు రుద్రుడు అని అర్థం. అంచేత ఈ కాలంలో నాకు చాలాసార్లు అనిపిస్తుంది, డాక్టర్లు అందరూ ముఖ్యంగా సర్జన్స్ అందరూ రుద్రావతారు అని కోసి బారేస్తారు పరపర వాళ్ళు. తర్వాత దేవుడికి తెలియాలి ఆ ఆనందము ఆ బాధ, అది రుద్రోదయతి రుద్ర. అంచేత డాక్టర్కి చదువుతాము అనే కోరిక అంటే మీలో రుద్రాంశ బాగా ఉంది అని అర్థం అనిపిస్తుంది. అంచేత ఏకాదశి రుద్రుడు, ఆ ఏకాదశి రుద్రులు అయిన తర్వాత అష్ట వసువులు, ఈ అష్ట వసువుల్ని ఉపయోగించుకునే విధానమే పావకాగ్ని. ఏకాదశి రుద్రుల్ని ఉపయోగించుకునే విధానమే పవమానాగ్ని. ఇంతవరకు మనం నేర్చుకున్నది అష్ట వసువులే. అష్ట వసువులు అంటే ఏంటో కూడా గుర్తుంచుకోండి, లేకపోతే మళ్ళా మళ్ళా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. భగవద్గీత అథారిటీ మనకి ఇప్పుడు, భూమి రాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారీయమే భిన్న ప్రకృతి అష్టధ. ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో మనం ఉపయోగించుకునే ప్రతిదీ కూడా వసువుల్నే మనం ఉపయోగించుకుంటాం. యజ్ఞ విధానంలో కూడా అగ్ని, భూమి, యజ్ఞకుండమే భూమి కదా, భూమి, దాని తర్వాత ఆప అంటే నీళ్లు, భూమి రాపం అన్నలో వాయువు, అగ్ని వాయువు. ఒకసారి కరెక్ట్గా ఆ అగ్ని మండకపోతే వాయువుని కూడా ఉపయోగిస్తూ ఉంటాం కదా, భూమి రాపం నలో వాయువు, ఖమ్ వాక్, మంత్రాలు. ఎలా మనస్సుతో ఉచ్చారణ చేయాలి, ఖమ్ మనో, మనస్సుతో మాత్రమే కాదు మనస్సుతో పాటు బుద్ధిని కూడా కలపాలి, బుద్ధితో పాటు అహంకారాన్ని కూడా కలిపితే అష్ట వసువుల యొక్క సంయోగము పూర్తయిపోతుంది. అది చేస్తూనే ఉన్నాం మనం ఈ వారం రోజుల్లో. దీని తర్వాత ఆ ఏకాదశి రుద్రుల్ని రేపు మనం ఆహ్వానం చేసుకోవాలి. ఏకాదశి అనే సంఖ్యకి గురుగారు 1+1=11 అనేటువంటి సూత్రం ఇచ్చారు. ఆ సూత్రం లోపలికి వెళ్ళండి, ఆయన ఏం చెప్పదలుచుకున్నారో అర్థమవుతుంది మనకి. అలాగే ఏకాదశము అనేటువంటి పదానికి జ్యోతిష్ శాస్త్రంలో సర్వాభీష్ట స్థానము అని ఉంది అర్థము. ఏకాదశి స్థానాన్ని కనుక జ్యోతిష్ శాస్త్రం తెలిసి ఉన్నవాడు ఉన్నా తెలియకపోయినా సర్వాభీష్ట స్థానము అంటే అర్థం తెలియని వ్యక్తి ఉండడం అనుకుంటాను. అంటే ఏ స్థానము వద్ద అయితే అన్ని కోరికలు నెరవేరుతాయో దాన్ని సర్వాభీష్ట స్థానం అన్నారు. అంచేత ఏ యజ్ఞములో అయితే ఈ ఏకాదశి రుద్రుల్ని మీరు ఉపయోగించగలుగుతారో ఆ యజ్ఞము అభీష్ట సిద్ధదాయకము అవుతుంది, కోరికలన్నీ తీర్చేటటువంటి యజ్ఞముగా మారుతుంది. అంచేత జ్యోతిషాస్త్ర పరంగా ఆలోచించండి, లేదా 1+1=11 అని గురుదేవులు అందించిన విధానంగా అయినా అందించండి, లేకపోతే రామాయణంలో హనుమంతుడి యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అగ్నినే ఉపయోగించుకున్నాడు, కొంచెం అటు ఇటుగా ఉపయోగించుకున్నాడు, పాపం చూచి రమ్మంటే పాపం దాల్చి వచ్చాడు, కానీ అది వేరే విషయం. కానీ పవమానసుతుడు అంటే హనుమంతుడి యొక్క శరీరాన్ని కాదు, హనుమంతుడి యొక్క కర్మకాండను కాదు మీరు చూడాల్సింది. హనుమంతుడు గణకాతలు ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని చూడండి, రావణాసురుడు కూర్చోటానికి జాగా ఇవ్వకపోతే అంతకంటే ఎత్తును కూర్చోగలిగాడు కేవలం తన తోక మీద, మూలాధార చక్రం మీద. అంచేత ఆ పవమానసుతుడు అనేటటువంటి పదానికి అర్థం తెలుసుకోండి. అంటే మాస్టరు మరి షట్చక్ర జాగరణ జరిగితేనే కదా ఇదంతా జరుగుతుంది, మళ్ళా ఆ పవంలోకి రాకండి, అవంతా ఎప్పుడూ అయిపోయాయి మనకి. మనకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కాదు, ఈనాడు 800 మంది మానవులు ఉన్నారు ప్రపంచంలో. ఖచ్చితంగా 800 మంది అంటే నా ఉద్దేశం 800 కోట్ల మంది అని, ఆ కోట్లు అనే సంఖ్య మర్చిపోయాను. పాపులేషన్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్, ఈ 800 కోట్ల మందిలో మహావతి ఇద్దరికో ముగ్గురికో జరిగి ఉండరు కిందటి జన్మలో. కానీ ఆ సంస్కారాలు బీజ రూపంలో మన అందరిలో ఉన్నాయి. కొంచెం ఆ రుద్రుడు ఆ వేడి కాస్త కళ్ళమట నీళ్లు కారటం మొదలెడితే, అంచేత భలే చెప్పారు మాస్టర్ కాస్త పొగరే పెట్టు చేయిస్తాం యజ్ఞంలో, కళ్ళమట నీళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, మళ్ళీ అలా అలా లాకండి కానీ కాస్త అర్థం చేసుకోండి. దేవతలు యజ్ఞము ద్వారా యజ్ఞమును పూజించారు, స్పష్టముగా శ్రేష్ఠ కర్మలు చేయటానికి ఉద్దేశాలు కూడా యజ్ఞమయముగా ఉండాలి. అండర్లైన్ చేసుకోండి, ఉద్దేశాలు యజ్ఞమయంగా ఉండాలి, అది ఏకాదశి రుద్రుడు సర్వాభీష్ట స్థానంగా అవటం. కర్మకాండ యజ్ఞము కాదు, అండర్లైన్ చేసుకోండి. అది ఎన్నో పేజీని 24వ పేజీ తమాషాయ గాయత్రి సంఖ్య వచ్చిందని, అందులో అది 2వ లైన్ పావక తర్వాత పవమాన, మరి తమాషాయ కుదురుతూ ఉంటాయి అవి కూడా పుస్తకాలలో. మనం దర్శించగలిగితే అన్నీ అక్కడే దర్శనమిస్తూ ఉండేది. అంచేత శ్రేష్ట కర్మలు చేయటానికి ఉద్దేశ్యాలు కూడా యజ్ఞమై అవ్వాలి. అంచేత రేపు మనం చేయబోయేటటువంటి యజ్ఞాలలో మన ఉద్దేశాలు యజ్ఞమై చేసుకోవటం ఎలా అనే దాన్ని ఆలోచించండి. చేతనత్వం సాధనలు కూడా సుసంస్కారవంతముగా ఉండాలి. క్రియాభావ సంకల్పములు కూడా యజ్ఞ స్థాయిలో దేవతుల్యముగా ఉండాలి. చేతనత్వము అంటే మేధ, బ్రహ్మాండములో గతిశీలం అంటే అశ్వము అయ్యే క్రమమును దృష్టిలో పెట్టుకుని శతపద బ్రాహ్మణములోని మంత్రము సూర్యుని అశ్వమేధము అన్నారు. అంచేత అశ్వమేధము అంటే ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, ఈనాడు మానవుల చేతనత్వము అసలు ఏ దిశలోనూ గతిశీలత లేదు, అది ఎక్కడికో పోతుంది అదక. ఏ విధంగా పోతుంది అన్నదానికి గురుదేవుడు ఇచ్చిన ఉదాహరణ ఏంటి అంటే, అనేక కన్నాలు ఉన్నటువంటి బకెట్ నుంచి బావిలో బావి ఓ తాడు కట్టి బావిలో వేసి నీళ్లు తోడుతూ ఉంటే మీరు తోడుతూ ఉండండి వాటిని, ఏమీ పర్వాలేదు, మీరు అలా తోడుతూనే ఉంటారు. ఎన్నిసార్లు తోడేను అని గాబరా కూడా పడిపోతూ ఉంటారు. కావాలంటే గురువు గారు వచ్చినప్పుడు ఆయన కాస్త మనల్ని అభినందించడానికి చేతులు కూడా చూపిస్తాం, చూడండి ఎలాగో గొప్పలెక్కిపోయి పీకి పీకని, కానీ ఒక చుక్క నీళ్లు కూడా తాగటానికి రావు. ఇంచేత అన్ని కన్నాలే బకెట్లో కింద నుంచి పైకి వచ్చే లోపల మళ్ళీ కారిపోతూ ఉంటుంది. అంచేత ఆ బకెట్లను మూసేటటువంటి విధానమే సంయమనము. చేతనత్వము బ్రహ్మాండంలో గతిశీలము అయ్యే క్రమము దృష్టిలో పెట్టుకొని శతపద బ్రాహ్మణములోని మంత్రము సూర్యుణ్ణి అశ్వమేధము అన్నారు. ఇదే విధంగా చంద్రుణ్ణి అశ్వమేధము అని అన్నారు. అంటే మళ్ళా మీరు శ్వాసలోకి వస్తాం, మనం సూర్యనాడు నడుస్తున్నప్పుడు అశ్వమేధము చేయండి, చంద్రునాడు నడుస్తున్నప్పుడు అశ్వమేధము చేయండి. అంటే అర్థం ఏంటి, శ్వాస లోపలికి వెళ్తుంది. శ్వాస లోపలికి వెళ్ళటం వల్ల ఎన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో మీరు గుర్తించటం లేదు. మనం తిన్నటువంటి అన్నం అరుగుతుంది. ఎలా అరుగుతుందో చాలాసార్లు నేను చెప్పాను, నేను రష్యాలో గడ్డిని పాలగా మార్చాలి అంటే సుమారు 100 కిలోమీటర్ల విస్తీర్ణంతో కలిగినటువంటి కోట్లాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి ఒక ఫ్యాక్టరీ నిర్మించాలి. నిర్మిస్తే ఏమవుతుంది, మనం తినేటటువంటి గడ్డి పాలగా మారుతుంది, మళ్ళీ ఆ పాలు వ్యక్తంగా మారటానికి మళ్ళీ ఇంకో ఫ్యాక్టరీ కావాలి. కానీ ఆ ఫ్యాక్టరీలో మనం చేయగలిగేది ఏంటి, గడ్డిని పాలగా మార్చగలం, పాలని రక్తంగా మార్చగలం. కానీ మన శరీరంలో మీ ఇష్టం ఏ పదార్థమైన విషయండి, మాస్టర్ చెప్పారు మయూరాసనం కనుక వేస్తే కాలకూట విషయం కూడా అందంగా మారిపోతుంది, అనుభవంలో వచ్చిందని చెప్తున్నారు. అంచేత విష పదార్థాన్ని వేసినా కూడా ఈ శరీరంలో సవ్యంగా కనుక దీన్ని మార్చుకొనగలిగితే అంత అద్భుతంగా మార్చేస్తుంది. అంత ప్రక్రియ డెవలప్ అవడానికి ఎన్ని కోట్ల సంవత్సరాలు మనలో ఉన్నటువంటి చేతనత్వము తయారవుతే ఆ ఒక్క కడుపు తయారైందంటారు. మీరు ఆహారం మనం తీసేసుకున్నాం, లోపలి వెళ్ళిపోయింది, తర్వాత మర్చిపోతున్నాం మనం, తర్వాత జరిగే ప్రక్రియ జరుగుతూనే ఉంది. మనం నిద్రపోయాం, గుండె కొట్టుకుంటూ ఉంది. ఒకసారి గుండె ఇలా కొట్టుకుని ఇలా అంటానికి టైం పడుతుంది, అంటే సుమారు నిమిషానికి తక్కువ కాలం పడుతుంది. కానీ ఆ ఒక్కటి హృదయంలోంచి రక్త ప్రసరణ సుమారు 60,000 మైళ్ళ దూరం ప్రయాణిస్తుంది. ఇది అతిశయోక్తి కాదు, మీరు ఏ మెడికల్ టెక్స్ట్ బుక్ ఇచ్చినా కనిపిస్తుంది. ఒక్కసారి గుండె ఇలా అని ఇలా అంటే 65,000 మైళ్ళు రక్త ప్రసరణ జరుగుతుంది మన శరీరంలో. అలా ఎన్నాళ్ళు జరుగుతుంది, పంపు ఒకసారి పనిచేస్తే ఒకసారి పనిచేయదు. మొన్న ఎప్పుడో హైదరాబాద్ వస్తూ ఉంటే అది వాళ్ళు వేశారు, వాళ్ళు 3 రోజులకు ఒకసారి నీరు వస్తుంది కనుక మీరు వస్తున్నప్పుడు దయచేసి మీతో పాటు 3-4 లారీలు నీళ్లు కూడా తీసుకురండి వెళ్ళిపోతే, ఎందుకు అంటే ఇంకా రేపు అదే పడుతుంది. మీరు బహుమతులు ఏది తీసుకురాక్కర్లేదు, కొంచెం దయ ఉంచి నీళ్లు తీసుకురండి చాలు అని రాస్తారేమో. కానీ మన శరీరంలో మనం ఇచ్చేటటువంటి నీళ్లు ఎంత, మనం అవుతే 3 లీటర్లు 4 లీటర్లు చదువుతాయి, నాకు కరెక్ట్గా తెలియదు కానీ చాలా తక్కువ తాగుతాం మనం. కానీ ఒకసారి అలా కొట్టుకుని ఇలా వెళ్తే 3 లీటర్ల నీరు బాహ్య జగత్తులో 65,000 మైళ్ళు ప్రయాణిస్తే ఎంత మిగులుతుందని మీ ఉద్దేశం, ఒక ట్యూబ్లో 65,000 మైళ్ళు నడవాలి ఆ నీరు. 4-5 లీటర్లు పోస్తే అది ఎంత దూరం వెళ్తుంది, మా అవుతాయో 5-10 మైళ్ళు ఎంత వెళ్ళేసరికి నీరే ఉండదు ఇక్కడ, నీరు అక్కడే ఇంకిపోతుంది. అలాంటిది ఈ శరీరంలో ఒక్కసారి ఉండే ఇలా అనుకుని ఇలా కొడితే 65,000 మైళ్ళు ప్రయాణిస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి స్నాయువుని, బుర్రలో ఉన్నటువంటి స్నాయువుని కనుక, అంటే స్నాయువులు అంటే తెలుసు కదా, నర్వ్స్ని కనుక మనం తీసుకుని ఒకదానికొకటి కలుపుకుంటూ పోతే మన ఈ పృథ్వీని 8 సార్లు చుట్టపెట్టచ్చుట. అంత ఏమిడిచాడు ఇక్కడ. ఒక కంప్యూటర్లో మహా అవుతే 3,000 4,000 బైట్స్ ఉంటాయి. బైట్స్ అంటే మెమరీ కోశాలు. ఈ బ్రెయిన్లో ఆ కంప్యూటర్ ఏ సైజులో ఉంటుందో ఐడియా ఉంది కదా మీకు. మామూలు పర్సనల్ కంప్యూటరే ఈ సైజులో ఉంటుంది. అది కూడా పాపం మామూలుగా పనిచేయదు, ఏసీలో పనిచేస్తుంది. కాస్త ఇలాంటి వెదర్ ఉందనుకోండి పాపం అది పనిచేయదు. కానీ ఈ మెదడు ఈ కంప్యూటర్లోనూ కొన్ని కోట్లాను కోట్ల బైట్స్ ఉన్నాయి, అంటే మెమరీ సెల్స్ ఉన్నాయి, కోట్లాను కోట్ల మెమరీ సెల్స్. కానీ కోట్లాను కోట్ల మెమరీ సెల్స్కి ఏసీలు మక్కర్లే. 140 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నటువంటి ఫారెన్హీట్ ఉన్నటువంటి ఈజిప్ట్లోనూ పనిచేస్తుంది. ఎస్కిమోలు -40 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నటువంటి ఎస్కిమోర్ దాంట్లో కూడా ఈ బ్రెయిన్ బాగానే పనిచేస్తూ ఉంటుంది. ఇంత అద్భుతమైనటువంటి శరీర సామర్థ్యాన్ని పెంచుకుని దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము అంటే ఈ శ్వాస ద్వారా. ఈ శ్వాస ఆగిపోతే ఇవేవి పనిచేయవు. మన బ్రెయిన్ పనిచేయదు, మన హార్ట్ పనిచేయదు, మన కిడ్నీస్ పనిచేయవు, మన లంగ్స్ పనిచేయవు, ఇవేవి పనిచేయవు కదా. దేనివల్ల పనిచేస్తున్నాయి ఇవి? కేవలం ఒక శ్వాస ద్వారా. అదే ఇక్కడ చెప్తున్నారు, కాస్త జాగ్రత్తగా ఉంచుకోండి. ఆ సూర్యనాడియే అశ్వమేధము. ఎంత ప్రబల పురుషార్థము ఉంటే ఇన్ని కోట్లాను కోట్ల కణాలను ఒక మానవ రూపంగా కొన్ని 100 సంవత్సరాలు మీరు ఉంచగలుగుతున్నారు. ఆలోచించుకోండి ఎంత సంకల్పశక్తి కావాలో. స్థిరంగా మనం ఇక్కడ ఇలా కూర్చోవాలి అంటే ఎంత సంకల్పశక్తి కావాలి మీరు ఊహించండి. అది ఎప్పుడు ఇంత టెంపరేచర్ రేంజ్లో అలాంటిది ఓ 100 సంవత్సరాల పాటు ఈ శరీరాకృతిని శరీరంలాగే ఉంచడానికి మనలోకి ప్రవేశిస్తున్నటువంటి సంకల్పశక్తి, సూర్యనాడి అనండి, చంద్రనాడి అనండి, అది సంకల్పశక్తియే. ఆ సంకల్పశక్తి ఎలా దీన్ని ఆపుతుందో గుర్తించటము మన శరీరంలో జరిగేటటువంటి అవసరం. అదే బయట కూడా జరిపించాలి మనం. బయట ఏం జరుగుతుందో లోపల అదే జరుగుతుంది, లోపల ఏం జరుగుతుందో బయట అదే జరగాలి. అంచేత మన శరీరంలో కనుక మనం సవ్యంగా అశ్వమేధం చేసుకోగలిగితే బయట తనంటే అదే జరిగిపోతుంది. మనం ఏం చేయక్కర్లే. ఇంకా మనం ఇక్కడ కూర్చుని గాయత్రి మంత్రం అది చేసుకుంటూ ఉంటే ఆ పిల్లలు కూడా చేసుకుంటున్నారు. మనం ఏమైనా అడిగామో వాళ్ళని చేయమని, మనమే అడగలేదు. మనకంటే చాలా కరెక్ట్గా టైంగా కర్మకాండ మాత్రం అద్భుతంగా చేస్తున్నారు. భావనాత్మక ఏకత, కనీసం దృష్టిది నాకంటే చాలా ఎక్కువ ఉంది పిల్లలకి అన్నది మొన్న 15 రోజులు ఈ క్యాంపుకు ముందు పుత్రిని వచ్చిన ఎక్స్పెరిమెంట్ చేసి చూశాను నేను. వాడు గాయత్రి మాత్ర స్వరూపాన్ని వాడు కంటి ముందు తెచ్చుకోగలరా అని. ఏం అద్భుతంగా తెచ్చుకున్నారంటే దీని మీద ఈ రేఖ మీద ఉన్నటువంటి ముత్యాల లాంటి ఆ నీటి బిందువుల సైజు అమెరికా కూడా చెప్తారు వాళ్ళు కళ్ళు మూసుకుని. అంటే ఆ ఎబిలిటీ అంత ఎక్కువగా ఉంది. ఇందువల్ల ఉంది ఈ క్యాంపు నడుస్తుంది కనుక. అంచేత మనలో ఆలోచనలో మార్పు వచ్చి మనలో కనుక సవ్యంగా అశ్వమేధం జరిగిపోతే ఏ ఒక్కడి వ్యక్తిలో అయినా బాహ్య ప్రపంచంలో ఆటోమేటిక్గా జరిగిపోతుంది. కానీ బాహ్య ప్రపంచంలో అశ్వమేధానికి మనం ప్రయత్నించాలా వద్దా, ప్రయత్నించి తీరాలి. కానీ ఇక్కడ చేరినటువంటి వ్యక్తులు కేవలము బాలబుద్ధితో చేరటం లేదు, అర్థం చేసుకునే ప్రయత్నంతో చేరుతున్నాం. ఋషుల యొక్క కోరిక కూడా ఏంటి అంటే ఈ రహస్యాలన్నీ కూడా పట్టబయలు చేసేసి ప్రతి వ్యక్తికి చెప్పేయాలని. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఋషులు రికమెండేషన్ మీద పనిచేయరు, ఋషులు పాత్రత మీద పనిచేస్తారు. అంచేత ఋషులు ఈ రహస్యాన్ని పట్టబయలు చేస్తున్నారు అంటే పాత్రత మీకు ఖచ్చితంగా ఉంది. మీరు ఇంటర్మీడియట్లో చేరారు అంటే అర్థం ఏంటి, 10th క్లాస్ పాస్ అయ్యారని. కానీ ఇంటర్మీడియట్లో చేరాక టీచర్ చెప్పింది వినకుండా మిగతాది ఏదో చేస్తూ ఉంటే ఇంటర్మీడియట్ దాటారు. జరుగుతున్న తప్పు అది. పాత్రత పెరిగే ఉంది, మీది పాత్రతని వినియోగించుకోవటం లేదు, అది గుర్తుంచుకోండి. ఇదే విధముగా సూర్యుడిని చంద్రుడిని అశ్వమేధముగా వర్ణించారు. ఇంత పెద్ద బాధ్యతను, దివ్య మేధస్సును, దివ్య పురుషార్థమును జాగృతం చేసి వాటిని కలిపి రాష్ట్ర స్థాయిలో ఏకీయ జీవిత విధానము పాటించే వ్యక్తి వ్యక్తిని కలిపే అసామాన్య బాధ్యతే అశ్వమేధ యజ్ఞము. కాస్త ఆ బాధ్యతను మీరు అర్థం చేసుకోండి. మొత్తం ప్రాక్టికల్లో స్వరజ్ఞానాన్ని పట్టుకుని, సూర్యనాడిని చంద్రనాడిని పట్టుకుని, సూర్యోవా అశ్వమేధ, చంద్రోవా అశ్వమేధ, సూర్యుడు ద్వారా మన శరీరంలో అశ్వమేధం తీసుకుని, అంటే అశ్వమేధం అంటే ఏంటి, మళ్ళీ యజ్ఞకాలము యజ్ఞకుండాన్ని తెచ్చుకోకండి, పరాక్రమము ఉత్కృష్టమైనటువంటి ఆలోచనతో కలవాలి, ఉత్కృష్టమైనటువంటి ఆలోచనలు శ్వాస ద్వారా లోపలికి వెళ్ళి మన కిడ్నీస్, మన ఇది గురువుగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. గురువుగారి గురించి మనం మాట్లాడుకోవటం మొదలు ఐన్స్టీన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇచ్చేటంటే ఈ అశ్వమేధం ఐన్స్టీన్లో చాలా బాగా జరిగింది. ఎందుకు అశ్వమేధం గురించి మాట తెలియకపోయినా అయినా అతని బ్రెయిన్లో కేవలం 13% మాత్రమే ఉపయోగించుకున్నాడు అని సైంటిస్టులు గుర్తు చేస్తున్నారు. మనం ఎంత శాతం ఉపయోగించుకుంటున్నామో, అసలు బ్రెయిన్ ఉపయోగించుకుంటున్నామో లేదో మనకి తెలియదు. నా ఉద్దేశాల ప్రకారం నేను ఇంతవరకు కూడా నా బ్రెయిన్ ఉపయోగించుకోలేదు. పుస్తకంలో చూసింది చదివి చెప్తున్నాను నేను స్టూడెంట్స్కి, అది నా బ్రెయిన్ ఏముంది అక్కడ, న్యూటన్ ఏదో కనిపెట్టాడు, ఇది కనిపెట్టాడు టా అని ఆ టకారం వాళ్ళకి అందజేస్తే వాళ్ళు ఆన్సర్ బుక్లో రాస్తున్నారు. అన్ని తలే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు, అనుభూతి లేదు. అంచేత మన ఐన్స్టీన్ లాంటి అంత అద్భుతమైనటువంటి మేధాశక్తి ప్రబల సాధనా పురుషార్థంతో కలిసినప్పుడు పెద్ద సైంటిస్ట్గా మారాడు, అది పెద్ద అశ్వమేధం. అయినా కూడా అతను తన మస్తిష్కంలో ఉన్నటువంటి కేవలము 13% ఉపయోగించుకున్నారు అని సైకాలజిస్ట్ చెప్తున్నారు. ఋషులు 100% ఉపయోగించుకున్నటువంటి వ్యక్తులు. ఈ 100% కూడా 5 రకాల గ్రేడ్స్ ఉన్నాయి. ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి. ఇది భౌతికమైనటువంటి కట్టుబాట్లు కావు. ఇవి మేధని ఎంత శాతం ఉపయోగించుకోగలిగారు అని అంటే 20% ఉపయోగించుకున్నవాళ్ళు, 40, 60, 80, 100%. 100% ఉపయోగించుకున్న వాళ్ళని అంటే ఏంటి, ద్వాదశ ఆదిత్యుల్ని కూడా ఉపయోగించుకోగలిగేటటువంటి వాళ్ళని. దేవ అంటే ఆదిత్యముడు అని చెప్పుకున్నాం కదా. అంచేత జ్యోతిష్ శాస్త్రము అంటే ఏంటి, సంపూర్ణ జగత్తు యొక్క అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల్ని 3 లోకాలలోనూ ఏ విధమైనటువంటి అవరోధము లేకుండా అందరికీ ఉపయోగపడుతుంది. 2.5 ఘడియల కంటే ఎక్కువ నారదుడు ఎప్పుడూ ఉండట. అటువంటి వ్యక్తి కొంతమంది వ్యక్తుల దగ్గర ఆగాడు, ఒక ధ్రువుడి దగ్గర ఆగాడు, ఒక వాల్మీకి దగ్గర ఆగాడు, ఒక సావిత్రి దగ్గర ఆగాడు, దేవర్షి స్థాయిది. అంచేత ఆ స్థాయిలోకి మనం ఎదగాలి. అది ఇక్కడ జరుగుతుంది. మీరు ఏం చేయక్కర్లే, పాత్రత మీకు ఉంది 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 అని గొంతుక ఎత్తి చెప్తున్నారు వాళ్ళందరూ ఎదగద్ది. అంటే ఇదంతా ఎందుకు కూర్చుంటాం, ఇంత ఎండలో చోట్లు కాలిపోతూ ఉంటే ఎందుకు వింటున్నామను, ఉంది పాత్రత. కానీ ఏ విధంగా అవుతాయి కాలేజీలో స్టూడెంట్స్ పాత్రత సంపాదించుకునే పరీక్షలు పాసే కాలేజీలో చేరి కూడా పాఠము నేర్చుకోకుండా మిగతా కార్యక్రమాలలో తన టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం ఇక్కడికి వచ్చి కూడా పాత్రత ఉండి కూడా టైం వేస్ట్ చేయకండి. ప్రతి నిమిషం అందుకే సమయం సంయమనము అని ఒప్పుకునేది, శ్వాస మీద దృష్టి ఉంచుకుని సూర్యనాడి ద్వారా అశ్వమేధాన్ని గుర్తించండి. మీరు ఏం చేయకలే అది జరుగుతుంది. అది చంద్రనాడి ద్వారా అశ్వమేధాన్ని చేస్తూ దాని తర్వాత ఏంటి, ఇంత పెద్ద బాధ్యతను నెరవేర్చేసి దివ్య మేధస్సును దివ్య పురుషార్థమును జాగృతము చేసి వాటిని కలిపి రాష్ట్ర స్థాయిలో యజ్ఞీయ జీవిత విధానము పాటించే అండర్లైన్ చేసుకోండి, మొత్తుకుంటున్నారాయన. ఏ వ్యక్తిని పడితే ఆ వ్యక్తిని మీరు కలిపేయడానికి ప్రయత్నం చేయకండి. ఇన్వైట్ చేయండి, అది వేరే విషయం. ఇన్వైట్ చేసిన తర్వాత యజ్ఞీయ జీవిత విధానమును పాటించే వ్యక్తి వ్యక్తిని కలిపి ఆ అసామాన్య బాధ్యత అశ్వమేధం ఇంత మహత్తర కార్యం. అంచేత అశ్వమేధం యొక్క 3 రోజుల పరిణతి ఈ వ్యక్తులందరూ కలిస్తే అవుతుంది. అంచేత ముఖ్యం ఇది, ఇలాంటి వ్యక్తులందరినీ మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరినీ కలుపుకుంటూ పోయి ఒక అద్భుతమైనటువంటి శృంఖలగా మారుస్తే, ఇలాంటి వ్యక్తులందరూ కలిస్తే, దివ్య మేధస్సు కలిగినటువంటి వ్యక్తులందరూ కలిస్తే అది అశ్వమేధం కాక ఏమవుతుంది, లేకపోతే కేవలం కర్మకాండ అవుతుంది. ఇంత మహాకార్యాన్ని మహాకాలుని నిర్దేశానుసారము అతని అనుచరులు నిష్టగా చేయటకు పూర్తి తత్పరతతో ఉన్నారు. అశ్వమేధ అనుష్ఠానానికి అవసరమయ్యే అన్ని సాధన సంపత్తులు తయారుగా ఉన్నాయి. ఇప్పుడేగా చెప్తున్నాను, పాత్రత ఉంది, అంతా ఉంది, తినేవాడు లేరు. అది హోటల్ ఓపెనింగ్ అంతా అయిపోయింది, మెయిన్ గెస్ట్ రాలేదు పాపం. అందరూ హోటల్ రావటం లేదు. ఆ మెయిన్ గెస్ట్ ఏంటి అంటే మన బుద్ధి అంతా రెడీగా ఉన్నాయి. ఒక్కసారి ఆ బుద్ధి దీని మీద సాధించగలిగితే శరీరం మీద, ఈ మనస్సు మీద, వీటి మీద అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి. మనము ధన్యులైపోతాం, మనమే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ధన్యమైపోతుంది. ఇంకా ఇంత ఎందుకు స్ట్రెస్ చేసి చెప్పవలసి వస్తుంది అంటే, ఆంధ్రప్రదేశ్కి ఇంకొక విశిష్టమైనటువంటి బాధ్యత ఉంది. ఏ గురు సత్తా అయితే సంపూర్ణ విశ్వ సామ్రాజ్య మానసిక హృదయ పీఠాన్ని అధిరోహించవలసి ఉన్నదో అది ఇక్కడ నుంచే ఉద్భవిస్తుంది అని చెప్తున్నారు. కానీ వ్యక్తి రూపంగా కాదు, తనిఖీ అవతారం అనేది వ్యక్తి కాదు, ఒక ఆలోచన సమితి. దాని గురించి మనం తర్వాత చర్చించుకుందాం, టైం అయిపోయింది. శ్వాసమే ప్రార్థన చేశారు. వర్షాలు లేవు, ఖచ్చితంగా వెళ్ళారు అందరూ. కానీ ఒక చిన్న పిల్ల కొడుకు తీసుకుని వచ్చింది. ఇక్కడ జరిగిన సంఘటన ఇది, ఏ ప్రాంతంలో నాకు గుర్తులేదు. గీతకు జోడుతుంది వాస్తవిక సత్య సంఘటన వాళ్ళ మీటింగ్లో పడుతూ ఉంటాయి. ప్రార్థన అయింది, వర్షం కురిసింది. ఆ రోజు ఎవరైతే ఆ రోజు సజెషన్ ఇచ్చాడో ఈ సజెషన్, అతను అన్నట్ట ఈ పిల్ల గొడుగు తీసుకురావడం వర్షం పడింది మీ వల్ల కాదని. మీరు అనుకున్నది అవుతుంది అనేటటువంటి భావన లేకుండా చేసే కర్మకాండ అవుతుందో అవదో చేత ఇప్పుడు మనం చేసేటటువంటి మంత్రం ఉందే ఇది చాలు అనేక అశ్వమేధాలకు పెట్టింది. కానీ ఆ భావన అలాంటి పరిస్థితి రావాలి, సకాలంలో వర్షాలు కురవాలి, రాజ్యాన్ని రాజులు నియమబద్ధంగా తీసుకోవాల్సిన అర్థం ఏంటి అంటే, ఎవడైతే లోపలికి వెళ్తాడో వాడు మళ్ళా తిరిగాడు. విద్యాలయాలలో వైద్యాలయాలలో జరిగేది అదే. అందులోనే వాటికి ఆలయాలు దేవాలయాలని పేరు. విద్యాలయాలలో ఆ రోజు క్లాస్కి వెళ్ళినటువంటి స్టూడెంట్ టీచర్ చెప్పింది విన్నప్పుడు లోపలికి వెళ్ళిన స్టూడెంట్ మళ్ళా బయటికి రాడు, వాడికి ఎంతో కొంత ఎక్కువ వస్తుంది. వైద్యాలయాల్లో ఎవడైనా వెళ్ళాడు అనుకోండి, హెల్త్ కోసం వెళ్తే అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి లోపలికి వెళ్తాడు, బయటకు వచ్చేవాడు ఆరోగ్యవంతుడు వస్తాడు. కానీ మనం ఇది చదివారు, నేను పెద్ద హాస్పిటల్ బొమ్మ వేసింది, డాక్టర్ పక్కవాడితో చెప్తున్నాడు, ఆ పక్కనే శ్మశానం ఉంది చూసావా, ఈ హాస్పిటల్ కట్టాకి అది అక్కడ వెలిసింది అన్నాడు. అంటే వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి రాడు, అది వేరే విషయం. చేత అలాగే దేవాలయాలు, ముఖ్యంగా దేవాలయాలలోకి వెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళా తిరిగి అదే వ్యక్తి వచ్చాడంటే అసలు దేవాలయమే కాదు. మధురాలయంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళా తిరిగి రాడు, ఇంకో వ్యక్తి వస్తాడు కదా. బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ క్రోధి చెంది వస్తాయి, గ్యారంటీగా వస్తాయి కదా. మరి దేవాలయాలలోకి వెళ్ళినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ దైవీ గుణాలు క్రోధి చెంది రాకపోతే అది దేవాలయం అని పేరుంది. వెంకటేశ్వర బార్ అంటాడు వాడు. అంచేత వెంకటేశ్వర అని పదం చూసి అది దేవాలయం అనుకుంటే అంట కదా. చూసారా చాలా సార్లు, నేను చాలా ఆనందిస్తాను తిరుపతి వెళ్ళినప్పుడల్లా దేవునికి పట్టిన తిరుపతి చూసి. ఎందుకంటే మనకంటే పెద్దవాళ్ళు బాధపడుతూ ఉంటే మన బాధ పెద్దగా అనిపించదు నాకు. దేవుళ్ళకి ఆ క్రమ పట్టింది అని గాంధీ బార్ అండ్ వైన్ షాప్ గాంధీ గారు చూసి ఉంటే అంత ఆనందించి చూసేవారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను, మధురాలయంలోకి వెళ్ళిన వాడు బయటికి రాడు. అలాగా ఎక్కడైనా సరే జీవితంలో కొన్ని కొన్ని ఆయువు పట్టినటువంటి ప్రదేశాలు ఉంటూ ఉంటాయి, వాటిని మర్మస్థానాలు అంటాం. అలాంటివి సాధారణంగా మూడు మర్మస్థానాలను గుర్తించి ఋషులు మూడు రకాలైనటువంటి జీవిత విధానాన్ని అనుసరించడానికి తగినటువంటి ఫార్ములా ఇచ్చారని మళ్ళా త్రిపద గాయత్రి వస్తుంది అక్కడ. అందుకే గాయత్రి మంత్రము మీరు ఏ యాంగిల్లో తీసుకొచ్చినా మళ్ళీ గాయత్రి మంత్రం అక్కడికి వస్తూ ఉంటుంది. ఉత్తినే రాదు, దానికి సొల్యూషన్ ఇస్తూ ఉంటుంది. దాన్ని ఏ విధంగా మీరు ఆచరణ చేయాలో దానికి సొల్యూషన్ ఇస్తూ ఉంటుంది. అంచేత దేవాలయము, వైద్యాలయము, విద్యాలయము ఈ మూడు రకాలైనటువంటి ఆలయాలు ఏ వ్యక్తిలో మూర్తీభవించి ఉంటాయో ఆ వ్యక్తిని గాయత్రి సాధకుడు అంటాడు. కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మూడు లేకపోతే ఆ వ్యక్తి గాయత్రి ఉపాసన నటన మాత్రమే చేస్తున్నాడు, పేరు వెంకటేశ్వర అని పెట్టుకున్నాడు, కానీ అది దేవాలయం కాదు, ఇంకో ఆలయం అది. అలాగే గాయత్రి మంత్ర సాధకుడు అని పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తిలో ఈ మూడు రకాల గుణాలు లేకపోతే విద్యాలయము ఏమిటో, ఎటువంటి విద్య? ఋషులు ఎప్పుడు కూడా ఆ జీవితానికి మాత్రమే సంబంధించేటటువంటి విద్య గురించి ఎప్పుడు పట్టించుకోలేదు, వాళ్ళు పట్టించుకోరు కూడా. వాళ్ళ మేధస్సుకి అది చాలా చిన్నది. అది రావణాసురుడు ప్రపంచాన్ని ఒక ఊపు ఊపి రాముడి చేతిలో చచ్చిపోతే బ్రహ్మదేవుడు అడిగేట ఉపాయేశ్వరుడు చచ్చిపోయాడా అని. కొన్ని వేల సంవత్సరాలు ఇప్పాడు రావణాసురుడు కదా. అప్పుడు పురాణాల్లో కథ వస్తుంది, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి రావణాసురుడు చచ్చిపోయాడంటారు. అందుకే బ్రహ్మశంక దీర్ఘశంక అంటూ ఉంటూ అలా బయలుభూమికి వెళ్ళి వస్తుందంట. అలా వెళ్ళి ఆయన వచ్చే లోపల వీడు పుట్టడం పెరగడం గిట్టడం మూడు అయిపోయాట, బ్రహ్మదేవుడు అయితే లోపల. అంటే నిత్య జీవితంలో జరిగేటటువంటి కర్మకాండలకి దానికి కావలసినటువంటి ట్రిక్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. అవి నేర్చుకోవటానికి మనం స్కూల్స్కి కాలేజెస్కి అక్కడికి వెళ్ళి మన టైం వేస్ట్ చేసుకోకలే. ఆధునిక వాళ్ళలో 8వ ఏట నుంచి ఇంకా చిన్నప్పటి నుంచి ఇప్పుడైతే 3వ ఏట లేకపోతే వాడు పుట్టగానే ఏ విధంగా అయితే మనం పుంసవన సంస్కారాలు అవి చేయిస్తున్నామో స్కూల్లో సీట్ రిజర్వ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఆ సంస్కారాలు రావాల్సి వస్తున్నాయి, సీట్స్ దొరకటం లేక. అంచేత ఈ బాహ్య జగత్తుకి అవసరమైనటువంటి జీవితాన్ని నేర్చుకోవటం అనే దానికి పెద్ద ప్రాముఖ్యత మనుషులకి ఋషులు ఇవ్వలేదు. ఋషుల ఉద్దేశం ఏంటంటే మామూలు జంతువులే ఏ విధమైనటువంటి విద్య లేకుండా జీవించిస్తున్నాయి. వాటికి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఏం కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని రకాల జంతువులు బతకటం లేదు. కానీ మనిషి ఇన్ని రకాల స్కూల్స్ కాలేజెస్ పెట్టి కూడా బతకలేకపోతున్నాడు. కారణం ఏంటి అంటే, బతకటానికి కావలసినటువంటి విద్య నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ నేర్చుకునే టైం వేస్ట్ చేసుకుంటున్నాడు. ప్రకృతిని చూసి మనం మొట్టమొదటి నేర్చుకోవాల్సినటువంటి విద్య అది. మరి ఎటువంటి విద్య మనకు కావాలి అంటే, 32 రకాలైనటువంటి విద్యలు ఉన్నాయన్నారు.